ವಜ್ರಕಾಯ ಮಹಾವೀರ ವಿಕ್ರಮ ಮಾರುತಿ ನಂದನ ಹನುಮ ಶೋಕ ನಿವಾರಣ ಭೂತನಾಯಕ ಅಸುರನಿ ಕಂದನ ಕನುಮ.
ఇప్పుడు నువ్వు మా అందరికీ సీత ఎలా కనపడింది, ఎలా ఉంది, ఈ విశేషాలు వివరించరగా. అప్పుడు ఆయన వెంటనే చెప్పేయలేదు, సీత ఉన్న దిక్కుకి తిరిగి నమస్కరించి చెప్పడం మొదలుపెట్టాడు. ఎక్కడ హనుమంతుడు ఒక తొందరపాటు ఉండదు, చర్యలలో తేడా ఉండదు. చెప్పమనగానే కథ చెప్పచ్చు కదా, చెప్పే ముందు మళ్ళీ సీత ఉన్న దిక్కు ఆయనకి బాగా తెలుసు కనుక అటు తిరిగి ఒక్క నమస్కారం చేసి సీతామాతకి నమస్కరించుకుని ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ మాట వినండి, ప్రణమ్య ప్రణమ్య శిరస దేవ్యై సీతాయై ప్రత్యభాషత. నాకు చాలా ఇష్టమైన మంత్రం వంటి శ్లోకం ఇది. ప్రణమ్య వినయముగా నమస్కరించాడు. ఎవరికి? సీతాయై, సీత కోసం నమస్కరించాడు. దేంతో నమస్కరించాడు? శిరస తల వంచి నమస్కరించాడు. వాళ్ళు ఓ దండవండిలో అలా మరి కొంతమందిలో వస్తే ఏమిటో ఇలా ఊపుతారు, పిచ్చి ధర నమస్కారాలు. అలా కాకుండా రెండు చేతులు జోడించి తల వంచి అంజలి మీద పెట్టి నమస్కరించాడు అన్నమాట. ఇంకా తేలిక చెప్పాలంటే ఇలా నమస్కరించాడు. ఇలా నమస్కరించి మీరందరూ చూచారు కదా, నేను మీ దగ్గర సెలవు తీసుకుని మహావేగంగా ఎగిరాను. దారిలో సముద్రుడు నాకు సాయం చేయడానికి వైనావకుండి పంపాడు. వైనావకుండి కాదని ముందుకు వెళ్ళాను, ఆయన అనుగ్రహించాను. తర్వాత నాగమాత సురసు వచ్చింది, ఆ సురసు నుంచి కూడా నన్ను నేను రక్షించుకుని ముందుకు వెళ్ళాను. ఆ తర్వాత క్రమక్రమంగా సింహికా అనే ఒక రాక్షసు వచ్చింది, దాన్ని చీల్చాను, చెంగాడేశాను, చంపాను. అక్కడ నుంచి లంకలోకి ఎలా వెళ్ళాలా అని బాగా ప్రయత్నించి సంక్షిప్త రూపంతో వెళ్ళబోతుంటే లంకాది దేవత నన్ను అడ్డం కొట్టింది, దానిని జయించాను. ఆపై లోపలికి ప్రవేశించాను, చాలా వెతికాను. భయంకరమైన రావణాంతఃపురం, అక్కడున్న భవనాలు వెదకి వెదకి విసిగి వేసారిపోయాను. ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్న సమయంలో రామానుగ్రహం వల్ల, సీతాకటాక్షం వల్ల అశోకవనం మీద దృష్టి పడింది. అక్కడ సీతను చూచాను. ఆవిడ ఏకవేణి, ఒకే జడ ధరించింది, ధరా శయ్య, నేల మీదే పడుకుంటుంది ఆవిడ. ఆవిడకి శయ్య అంటే మంచం, ధరా భూమియే అనగా నేల మీద, కటిక నేల మీద పడుకుంటుంది. ఒక జడ ధరించింది, కటిక నేల మీద పడుకున్నది. ఉపవాస కృశ, ఉపవాసములు చేసి 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 కృశించిపోయింది. దీన, దీన రూపంతో కనపడింది, దీనురాలయ్యి ఉంది, దిక్కు లేకుండా ఉన్నది. నిరానంద, ఆవిడ ముఖంలో ఆనందం లేదు. తపస్విని అయినప్పటికీ తపస్సు మాత్రం చేస్తూనే ఉన్నది, రామ రామ అని రాముడిని తలుచుకుంటూ రాముడి కోసం తపస్సు చేస్తున్నది. ఆ తల్లిని చూచాను. ఇంతలో రావణుడు వచ్చాడు, ఆమెను బెదిరించాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న రాక్షస స్త్రీలు సీతని చంపుతాం, కొరుకుతాం, మింగుతామని చాలా బెదిరించాడు. అయినా సీత, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రావణుణ్ణి భరించను రాముణ్ణి తప్ప అని గట్టిగా చెప్పింది. ఆవిడ పరమ పతివ్రత, మహాత్మురాలు. నాకు రాముడిని చూచినప్పుడు కలిగిన పూజ్యభావం ఆవిడ చూస్తే కూడా కలిగింది. రాముడి కంటే ఇంకా శక్తి ఉన్నదే కానీ ఏమాత్రం తీసిపోదా సీత. అటువంటి సీతను చూచి నేను ఎంతో దుఃఖించాను. ధైర్యం వహించి ఆమెతో మాట్లాడాను, ఆమెకు ఆశ్వాసం కలగజేశాను. ఆనవాలుగా రాముడిచ్చిన ఉంగరం చూపించాను, ఆవిడిచ్చిన చూడామణి తెచ్చాను. ఇది కాక రాముడి కోసం ఆవిడ అందించిన కొన్ని సందేశాలు కూడా తీసుకున్నాను, కాకాసురుడి వృత్తాంతం విన్నాను. ఆ తర్వాత ఆవిడికి ధైర్యం చెప్పి అశోకవనం ధ్వంసం చేసి పారవేశాను. మొత్తం లంకంతా తగలబెట్టి పారవేశాను. లంకానగరాన్ని తగలబెట్టే ముందు నా మీదకి రావణుడు చాలామంది సైనికులు పంపాడు. 80,000 మంది కెంకరుణ్ణి చంపాను, జంబుమారి అనే ప్రహస్తుని పుత్రుణ్ణి చంపాను, 7 మంత్రిపుత్రుల్ని చంపాను, 5 సేనానాయకుల్ని చంపాను. ఆ తర్వాత రావణాసురుడి చిన్న కొడుకైన అక్షకుమారుణ్ణి చంపాను. ఇప్పుడు చివరిగా ఇంద్రజిత్తుని నా మీదకి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేస్తే కావాలని బ్రహ్మాస్త్రానికి బంధింపబడి రావణుని యొక్క కొలువులోకి వెళ్ళాను. రావణుడు మహా తేజస్శాలి, అయినా వాడిని ధిక్కరించి బుద్ధి చెప్పాను. వాడు నన్ను వధించడానికి ప్రయత్నించాడు. మహాత్ముడు విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ, బుద్ధిమంతుడిలో శ్రేష్ఠుడైన విభీషణుడు నన్ను రక్షించాడు, రావణుడు అధర్మం చెయ్యకుండా నివారించాడు. అప్పుడు రావణుడు నా తోకకి నిప్పు పెట్టాడు, దాంతో లంకంతా మొత్తం కాల్చి బూడిద చేసేశాను. మళ్ళీ నాకు బాధ కలిగింది, సీత మరణించిందేమో అనే భయం కలిగింది. ఆ సమయంలో అదృష్టవశాత్తు ఆకాశవాణి పలికినట్టుగా ఋషులు కొంతమంది దేవ ఋషులు పలికారు సీత నిశ్చింతగా ఉంది అని. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకొకసారి రూఢి చేసుకోవడం కోసం ఆమె దర్శనం చేసుకుని ఆ తల్లికి నమస్కరించి రాముడిని తీసుకొస్తానని చెప్పి ఇదిగో ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చాను. ఎంత ఘనకార్యం చేశాను, ఇదంతా నా శక్తితో చేశానలేదు ఆయన రాఘవస్య ప్రభావేణ కొసమిరుపు ఆయన చెప్పిన వాటి వినాలి మనం. ఇది రాముని యొక్క అనుగ్రహం, రామ ప్రభావం. అసలు హనుమంతుని తెలివితేటలంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎంత గొప్ప పని చేశాక నేను ఇంత పని చేశానండో నేను కాబట్టి సింగిల్ హ్యాండ్తో చేశాను అని చెప్పాల. అలా చెబితే హనుమంతుని ఎందుకు అవుతాడు ఆయన? ఆయన చెప్పిన మాటలు జాగ్రత్తగా వింటే అప్పుడు ఆ హనుమంతుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. రాఘవేణ ప్రభావేణ భవతాం చైవ తేజసా సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వం అనుష్ఠితం. రాముని ప్రభావం వల్ల, మీ అందరి యొక్క తేజస్సు వల్ల, మీ గొప్పతనం వల్ల, మళ్ళీ వాళ్ళు కూడా పొగడాలి కదా, నిజంగా వాళ్ళంతా కూడా వచ్చారు, ఇంతమంది తనని వెనుక ఉండి నడిపించారు, వాళ్ళు ఏం చేశారని అడగచ్చు. మా అందరి పుణ్యం వల్ల హనుమంతుడు విజయం పొందాలి అన్నారు. అంటే ఇంతమంది పుణ్యఫలం ఆయన వెంట పనిచేస్తుంది. ఇప్పుడు మీరందరూ ఏం చేశారని కొందరు అడుగుతున్నారు, పురాణం మీరు చెబుతున్నారు, భక్తులు ఏం చేశారు, మీరు ఉన్నారు కాబట్టి నేను చెప్పాను, లేదా అడుగు చెప్తానండి నేను, కాబట్టి మీరే గొప్పవాడు. మీ అందరూ ఎంతో భక్తితో మా పుణ్యఫలంతో గురువుగారు ఇంకా పైకి రావాలి, ఆయన జీవితం అంతా ఆరోగ్యంగా గడపాలి, పురాణాలు చెప్పాలని కామెంట్లు పెడతారనుకోండి, అది నా గొప్ప శక్తి, అది అప్పుడు మీకు శక్తి పెరుగుతుంది. బలం విష్ణోహ ప్రవర్తతాం అంటే విష్ణువు యొక్క బలం పెరుగుగాక అని భక్తులు అనాలి. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ సంకల్పం వల్ల విష్ణువునకు బలం పెరుగుతుంది. భగవంతుడికి బలం కొత్తగా పెరిగేది ఉండదు, కానీ భక్తుల సంకల్పంతో ఆయన బలం పెంచుకుంటాడు. కానీ మీకు లాభం ఏమిటి, విష్ణుమూర్తి బలం పెరగాలనే మంచి మాట పలకటం వల్ల మీ బలం పెరుగుతుంది, అది మీకే ఉపయోగించేవారు అల్టిమేట్గా. కాబట్టి ఎప్పుడు కూడా ఈ బంధం అటువంటిది, గురు శిష్య బంధం అటువంటిది. మీరేమో గురువు గారు బాగుండాలని కోరాలి, అలా కోరడం వల్ల గురు కటాక్షం వల్ల మీరు బాగుంటారు. ఇది జ్ఞానం కలిగిన వాళ్ళు పలికే పలుకులు గనకే హనుమంతుడు రామ ప్రభావం మీ ప్రభావం సుగ్రీవుడి పని నా చేత చేయించింది అనగానే ఇప్పుడు వాళ్ళంతా ఆనందపడిపోయారట. ఈ సమయంలో హనుమంతుడు ఉత్సాహంతో ఉన్నారుగా, ఈయన మరింత ఉత్సాహం అత్యుత్సాహం ప్రకటించాడు. వీరులారా, నాకు మరొక కోరిక కూడా ఉన్నది. పరమ దుర్మార్గుడు రాక్షసరాజు రావణుడు చాలా గొప్పవాడు, తపోబల సంపన్నుడు, అయినా సీతను ఎందుకు ముట్టుకోలేకపోయాడో తెలుసా? సీత యొక్క శక్తి అంత గొప్పది కనుక, సీత ఆ అంటే చాలు వాడు కాలి బూడిదైపోతాడు. అయినా సీత తన పాతివ్రత్య మహిమను వినియోగించి రావణుని సంహరించడం లేదు. ఇప్పుడు మనమేం చేద్దాం, మనందరం కలిసి తిరిగి లంకా నగరానికి వెళదాం. నేను ఒక్కడిని చాలు రావణాసురుని చంపడానికి, అహంతు రావణం యుద్ధే ససైన్యం స పురస్సరం సహపుత్రం వధిష్యామి సహోదరయుతం యుధి. యుద్ధరంగంలో వీరుణ్ణి గనక నేను ఒక్కడే రావణాసురుణ్ణి వాడి సోదరులతో బలంతో పుత్రులతో అమాత్యులతో చంపి అవతల పారేస్తాను. రావణుని దగ్గర, రావణుని కొడుకు ఇంద్రజిత్తు దగ్గర బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం, రౌద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం వంటి అస్త్రాలు ఉన్నాయి. ఆ అస్త్రాలు నా మీద వేసినా నాకు ఏమీ అవ్వదు, ఎందుకంటే వాడి దగ్గర ఉన్న అస్త్రములు ఎన్ని నా మీద ప్రయోగించినా ఆ అస్త్రములు నన్నేమీ చెయ్యకుండా బ్రహ్మదేవుడు నాకు బలాలిచ్చాడు. కాబట్టి అస్త్రములు నన్నేమీ చెయ్యవు, ఇంకా శస్త్రములు ముందే ఏమీ చెయ్యలేవు. కాబట్టి నా పరాక్రమంతో వాళ్ళందరినీ చంపుతాను. నాతో సమానమైన వాళ్ళు మీరు కూడా. ఈ జాంబవంతుడు తలుచుకుంటే శత్రువుల యొక్క భూమి మొత్తం దద్దరిల్ల చేస్తాడు. ఇంకా ఈ మహానుభావుడు వాలిపుత్రుడు అంగదుడు ఒక్కడు చాలు లంక మొత్తం భస్మీపటలం చేయటానికి. ఈ పనసుడు, నీలుడు, ఈ మహేంద్రుడు, ద్విజుడు వీళ్ళంతా దేవతల యొక్క వరాలు పొందిన మహాత్ములు, అవధ్యులు. మనమందరం వెడదాం, వెళ్ళి లంకని తగలబెట్టేద్దాం. ఇప్పటికే సగం తగలబడింది, మిగతా దాన్ని ధ్వంసం చేద్దాం, రాక్షసుల్ని వధిద్దాం, సీతని జాగ్రత్తగా తీసుకొచ్చి రామునికి అప్పచెబుదాం. సీతను చూచావు కానీ తీసుకురాలేకపోయావు రామా అని రాముడి దగ్గర చెప్పడం బాగుండదేమో అని నాకు అనిపిస్తున్నది. మీరేమంటారు? పాపం సీతాదేవి బలగర్వితుడైన రావణుని మాటలు విని 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 కలవరపడుతోంది. రావణుడి వరించలేక రాముణ్ణి మనస్సులో తలుచుకుంటూ ఏ క్షణంలో అయినా మరణించడానికి సిద్ధంగా ఉంది. ఆవిడిని వికృతాకారము కలిగిన రాక్షస స్త్రీలు నిరంతరం బెదిరిస్తున్నారు. దాంతో ఆవిడ చాలా బెంగ పెట్టుకుని బాధపడిపోతుంది. ఎక్కువ కాలం ఆవిడ బతికేటట్టుగా లేదు. కాబట్టి ఆమెను తక్షణం సుగ్రీవుడి దగ్గరికి పట్టుకెళ్ళి తద్వారా రామునికి అందజేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తున్నది. మీరందరూ ఏమంటారు అన్నాడు ఆయన. చెప్పవలసింది చెప్పి మీ అభిప్రాయం ఏమిటనగా అంగదుడు కూడా ఉత్సాహంతో హనుమంతుడు చెప్పిన మాటే బాగుంది అనిపిస్తోంది నాకు. ఇప్పటికే హనుమంతుడు చూసిన మాటే కాల్చి వచ్చాడు, మిగతా దాన్ని మనం కాల్చి వద్దాం, ఇదే బాగుంది అనగానే పెద్ద ఆయన తాతగారు జాంబవంతులు వారు ఏం చేశారు అన్నారు ఒకసారి. అంటే నేను మాట్లాడతాను, నాకు కూడా అవకాశం ఉందని అర్థం. తాతయ్య గారు మీ ఉద్దేశం ఏమిటన్నారు వీళ్ళు. ఇది మంచి పని కాదన్నాడు ఆయన. అన్నీ మీకు ఉత్సాహం ఎక్కువగానే ఉంది, కాదని నేను అనడం, అయినా ఇది కార్యం కాదు. నైషా బుద్ధి మహాబుద్ధే. ఓ తెలివైన వాడు అంగద, అంతకంటే తెలివైన హనుమ, ఇది మాత్రం ప్రస్తుతం కర్తవ్యం కాదు. మీరు వీరులు కావచ్చు కానీ రాముని ఆజ్ఞని తిరస్కరించే అధికారం మనకి లేదు. రాముడు మనం వచ్చేటప్పుడు చూచి మాత్రమే రమ్మన్నాడు, వార్త మాత్రమే తెమ్మన్నాడు, కానీ సీతను తెమ్మలేదు. నేను రాముడు తెలుగు తక్కువాడు ఏంటి, అది తెలియదు ఏమిటి, సీతను తీసుకురండి ముందే చెప్పేవాడుగా, చెప్పలేదుగా, ఎందుకు చెప్పలేదంటే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో ఒక్క రామునికే తెలుసు, పైకి చెప్పట్లేదు. కానీ జాంబవంతుడికి తెలియదు ఏంటి రావణాసురుడు అంటే ఏమిటో. హనుమంతుడు రావణుణ్ణి చంపలేడు, రావణుడు హనుమంతుడిని చంపలేడు. వాడు రావణాసురుడిని చంపాలంటే వాడు రాముడు రావలసిందే, ఇంద్రజిత్ ఏం సామాన్యుడు కాదు. ఇప్పుడు వీడు వెళితే దీనివల్ల మొత్తం కార్యక్రమం రసాభాస అవుతుంది. ఏదైనా అవ్వచ్చు కానీ మనం దాని గురించి ఆలోచించకుండా రాముని దగ్గరికే వెళ్ళాలి, రామునికి ఈ వార్త చెప్పాలి. ఆ తర్వాత కర్తవ్యం రాముడు ఎలా నిర్దేశిస్తే మనం అలా చేద్దాం, కాబట్టి ఇది మంచి పని కాదని చెప్పాడు ఆయన. రామచంద్రుడు తానే స్వయముగా అక్కడికి వెళ్ళి సీతని తేవాలనే కోరికతో ఉన్నాడు, దానిని మనం పాడు చేసిన వాళ్ళం కాకూడదు. ఇప్పుడు అందరూ బాగున్నది నువ్వు చెప్పిందే బాగుందన్నారు. ఏదో ఆనందం ఎక్కువైపోయి ఈ పని చేద్దాం అనుకున్నాం తప్ప లేకపోతే ఉపయోగం ఉంది అని వాళ్ళు కనిపెట్టారు. కాబట్టి ఏ పని చేసినా కేవలం చురుకుదనమే కాకుండా ఆ చురుకుదనంలో కొంచెం తెలివితేటలు కూడా ఉపయోగించాలి. ఎప్పుడైనా కార్యక్రమం చేసే ముందు బాగా ఆచితూచి ఆలోచించి చేస్తే లాభం ఎక్కువ అన్నమాట. ఎవడో వచ్చాడు స్లాబ్ వేసేసాడు, ఆ బాగుంది అనుకుంటాం. ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తాడు వాడు, అది బాగానే ఉందంటాం. ఇప్పుడు ఫ్యాన్ బిగించాలంటే చెయ్యి ఎత్తితే ఫ్యాన్ తగిలితే ఇప్పుడు ఈ బిల్డింగ్ అంతా ఏమైపోతుంది చెప్పండి మనకి. అందుకని ఈ ఆలోచన అంతా బాగా చెయ్యాలి, గుర్ర పదును పెట్టి చెయ్యాలి. ఆ పదును పెట్టే లక్షణం జాంబవంతుడి దగ్గర ఉంది. లేదంటే లాగానం పేకానం, స్లాబ్ వేయానం పడగొట్టానం, చెయ్యానం పేకానం అంటే ఉపయోగం లేదు. కాబట్టి ఎప్పుడైనా పని చేసేటప్పుడు పనితో పాటు భవిష్యత్తును మళ్ళీ పడగొట్టి ఇంకోసారి పని చేసే అవకాశం రాకుండా చూసుకోవాలట. ఇది ఇక మీదట మనందరికీ ఒక గుణపాఠం. గురుభక్తి కలిగినటువంటి వాళ్ళు హనుమంతుడిలా ఆలోచించడమే కాకుండా అప్పుడప్పుడు కొంచెం జాంబవంతుడిలాగా కూడా ఆలోచిస్తూ ఉండాలి. అందుకే మనకి యుద్ధరంగానికి వెళ్లే ముందు సుగ్రీవుడు ఉండాలి, జాంబవంతుడు ఉండాలి, హనుమంతుడు ఉండాలి, నలుడు ఉండాలి, నీలుడు ఉండాలి. ఎవరి డ్యూటీ వాళ్ళదే, అందరూ ఒకే పని చేయలేం కదా, ఎవరి డ్యూటీ వాడు చేయాలన్నమాట. పద్మాకర్ గారు ఉపన్యాసం చెబితే, పాప ఆయన కష్టపడి మైకు పెడితే, ఈయనేమో లైవ్ ఇస్తే, కాస్త మధ్య మధ్యలో చప్పట్లు కొట్టడానికి వీరుంటే, ఒక ఆయన అన్నదానం చేయడానికి ఉంటే, తినడానికి ఇంకోడు, ఒకడు అన్నదానం చేస్తే ఒకటి తిన్నదానం చేయదు అని. కాబట్టి ఇలా ఎవరి పనులు వాళ్ళు చేయాలి, అందరూ ఉంటేనే అప్పుడు అది రామరావణ సంగ్రామానికి కావలసినటువంటి అన్ని రకాల సహకారాలు అందిస్తుంది అన్నమాట. ఇప్పుడు దివ్వని అందరూ ఇక్కడి నుంచి బయలుదేరారు, ఇక ఇక్కడికి ఆలస్యం అయ్యింది, రాముడి దగ్గరికి వెడదామన్నారు. మనం రాముని పని చేసి పెట్టాం, సీతను చూచాం, అన్ని రకములుగా విజయం పొందాం అనుకుని మంచి ఉత్సాహంతో ఎగరడం మొదలెట్టారు. ఈ ఎగిరేటప్పుడు మళ్ళీ ఎంత తొందరగా ఇక్కడికి వస్తాం, సముద్రం దాటుతాం, లంకకి వెడతాం, అక్కడ లంకలో ఉన్న రాక్షసులకి బుద్ధి చెప్పి సీతని వెనక్కి తీసుకొస్తాం అనే ఉత్సాహంతో వెడుతున్నారు వీళ్ళు. రామప్రతీకారే నిశ్చితార్థ మనస్సిన, రాముడికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం చేసి తీరాలి అనే ఆనందంతో పట్టుదలతో ఎగిరారు. ఈ ఎగరడంలో రెచ్చిపోయి ఎగురుతున్నారు అనమాట. అదేంటో తెలియదు కానీ ఎవరన్నా నేను చూశాను రిటర్న్ తిరిగిలో స్పీడ్ ఎక్కువ అడుగుతారండి. వెళ్ళేటప్పుడు కారు కొంచెం మామూలుగానే వస్తారు, ఉపన్యాసానికి బయలుదేరేటప్పుడు సాధారణ వేగంతో వస్తారు. ఈ ఉపన్యాసం ఇంటికి వెళ్ళేటప్పుడు మరి ఏం మురిగిపోతో గొప్ప తెలియదు కానీ దప 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 కొట్టుకుపోవడమే, ఆ ఎదురుకుండా బ్రేక్ వేద్దాం, ఆ స్పీడ్ బ్రేకర్ ఉందో చూడరు అనమాట. చాలామంది చూశాను నేను. అందులో ముఖ్యంగా ఈ ట్యాక్సీలు నడిపే డ్రైవర్లు ఉంటారే, వెళ్ళేటప్పుడు బాగానే పెడతాడు, మరి రిటర్న్ జర్నీలో ఎంత చెప్పినా వినిపించుకోడు, 120 కొట్టేస్తాడు వాడు. అందుకే నా కారు నేనే నడుపుకోవడం మొదలెట్టాను, ఈ వచ్చిన ఎందుకు వచ్చింది బాబా. కానీ కారు నేనే నడుపుకుని, బైకు నేనే పెట్టుకుని, పురాణము నేనే చెప్పి, అన్నదానము నేనే చేసి, ఆఖరి హారతి నేనే ఇస్తే ఇకలాగండి శంకుస్థాపన అంటే రెండింటికి పెట్టమన్నారు కానీ మొత్తం గోడంతా కట్టిస్తాను నా చేత. కాబట్టి శంకుస్థాపన గురించి మొత్తం గోడంతా కట్టించేట్టు ఎవరికి కావడం, కాబట్టి ఈ పనులు చేయలేకపోతున్నాను. కానీ నేను నిజంగా చాలా చోట్ల చూశాను అనమాట, రిటర్న్ జర్నీ వచ్చేసరికి ఏమిటో తెలియదు మరి ఉత్సాహం, ఇంటి దగ్గర ఏ పెళ్ల మొహం కనపడుతుందో తెలియదు. కానీ అలాగే ఇక వీళ్ళు రెచ్చిపోయి ఎగిరిపోతున్నారు అనమాట. ఈ ఎగరడంలో దారిలో కిష్కింధ నగరానికి ఇంక కొంచెం దూరం ఋష్యమోక పర్వతానికి వెళ్లే ముందు మధువనము అని ఒక వనం కనపడింది. అదొక పెద్ద తోట, విశాలమైన తోట. ఆ తోటలో గొప్ప గొప్ప చెట్లు, ఆ చెట్లకి పళ్ళు పువ్వులు ఉంటాయి. వాటికి ఏంటంటే దొన్నెలు కడతారు, ఏవి అరిటాకులతోటి కానీ లేకపోతే తాటాకులతో కానీ ఈతాకులతో కానీ తయారు చేసిన ఒక బుట్టలు ఉంటాయన్నమాట. అలాంటి బుట్టలు చూసారు మీరు ఎప్పుడెప్పుడు ఈ మధ్యకాలంలో? అలాంటివి వాడుతున్నారు. ఈ దొన్నెలు చెట్లకు కట్టి పువ్వుల కింద పెడితే ఈ పువ్వుల్లో ఉన్న తేనె అందులో పడుతుంది. కొన్ని చోట్ల చెట్లను ఇలా గీకుతారు, అందులోంచి వచ్చి రసం పడుతుంది అనమాట. కళ్ళు లాంటిది అది కూడా ఒక రకమైన మధువు. కాకపోతే పువ్వులు ఫలాల్లోంచి తయారు చేసే మధువు అనమాట. అందులో ఇప్ప చెట్లు ఉంటాయి, ఇప్పసారా. కొన్ని ఏమో తాటి చెట్లు ఉంటాయి. ఇంకా రకరకాలు, ఒకటి కాదులేండి చాలా రకాల మధువులు ఉన్నాయి అక్కడ. ఈ మధువనంలోకి అప్పుడప్పుడు వాలి దూకి శుభ్రంగా తాగేవాడు, లేదా వాలి దగ్గరికి ఈ మధువు పట్టుకెళ్ళేవారు. తోటలోకి రావాల్సిన అవసరం రాజులు కొండదుగా, వీళ్ళే పట్టుకెళ్ళి డబ్బాలకు డబ్బాలు, టిన్నులకి టిన్నులు ఇస్తూ ఉంటే టన్నులకు టన్నులు వాడుపుచ్చుకొని తాగుతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. పాపం ఈ సామాన్యమైనటువంటి వానరులకు ఈ ఖరీదైనటువంటి బ్రాండ్స్ దొరకవు, మధువనంలో ఉన్నటువంటి మధు దొరకదు. ఇప్పుడు ఈ కోతుల్లో చాలామంది చూచారు ఈ మధువనాన్ని, వెంటనే హనుమంతుని కేసు చూశారు, తర్వాత అంగదుని కేసు చూశారు. మేము చాలా కాలం నుంచి ఈ తోటలోకి దూరి అందులో ఉన్నటువంటి ఆ మధు ఎలా ఉంటుందో కొంచెం టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఈ వనంలోకి అడుగు పెట్టే అవకాశం దొరకలేదు. కారణం, ఈ వనం మహారాజులది, వృక్షరథుడు పరిపాలించాడు దీన్ని. ఆ తర్వాత వారి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళింది. ఇప్పుడు సుగ్రీవుడు రాజు. దీనికి దధిముఖుడు అని ఒక ఆయన ఉన్నాడు, సుగ్రీవుడికి మేనమామ. సుగ్రీవుడి మేనమామ దధిముఖుడు కాపలాకి వస్తున్నాడు. దాన్ని మేము వెళ్ళలేము. ఇప్పుడు నువ్వు అనుమతిస్తే, ఏది సీతాన్వేషణ ఎలాగో జరిగిందిగా, సీతను చూసుకున్నాం కనుక, మంచి హుషారులో ఉన్నాం కనుక, ఓ చుక్క పుచ్చుకుందాం అనుకుంటున్నాం, లోపలికి వెళ్ళవచ్చా అని అంగదుండి అడిగారు. తతకుమారస్థాన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కపీన్. అంగదుండి మేము లోపలికి వెళ్ళి కాస్త తాగుతాం అనగానే అంగదుడికి కూడా ఉత్సాహం వచ్చిందండి. అవి సీతను చూసాం, పని బాగా చేసుకొచ్చాం, పైగా వీళ్ళంతా హుషారు పడతారు, ఎక్కువ మంది కుర్రగాళ్ళు, ఏదో జాంబవంతుడినటువంటి పక్కన పెట్టేయండి, బుద్ధిమంతుడైన హనుమంతుడిని పక్కన పెట్టండి. ఎంతసేపు రిటైర్ అయిన వాళ్ళు, ఎంతసేపు భక్తితో ఉండేవాళ్ళైనా అప్పుడప్పుడు ఈ భక్తి కూడా ఉండాలనుకున్నాడు ఆయన. దూకేయండి, మీ సంగతి నేను చూసుకుంటాను, మీ ఇష్టోదడు తాగండి అన్నాడు ఆయన. అంటే మళ్ళీ అంగదుణ్ణి మీరు అన్ని వేళలా ఆదర్శంగా తీసుకోకండి సుమా. ఆ కాలం వేరు, వాళ్ళ శక్తి వేరు. అంగదుడే తోకమన్నాడు కదా, మేము మాత్రం ఈవినింగ్ ఎందుకు తోకూడదు అన్నాడు ఒక్కొక్కడు అందుకని చెబుతాను. ఆయన వాడు తాగింది వేరు, మనం తాగేది వేరు. ఈ దిక్కుమాలు తాగితే లేని కొన్ని అనారోగ్యాలు వస్తాయి, తాగితే ఆరోగ్యం పెరుగుతుందిట, బలం పెరుగుతుందిట. అవి ఫలాలలో నుంచి, చెట్లలో నుంచి, పువ్వుల్లోంచి తీసినటువంటి కల్తీ లేని సరుకు అది. ఇప్పుడు అన్ని కల్తీసేలు తే అయినా వాడి జోలికి మీరు ఎందుకు కానీ విని ఆనందించండి అంతే. వాళ్ళ శక్తి వాళ్ళ శక్తే. సో భరంగా ఇప్పుడు లోపలికి దూకారు. కొంతమంది ఏమో భక్షయంత సుగంధీని మూలానిచ ఫలానిచ దుంపలు తిన్నారు, కందమూలాలు, కొందరు పళ్ళు తిన్నారు, కొందరు మధువు తాగడం మొదలుపెట్టారు. ఇక అక్కడ రకరకాల చెట్ల దగ్గర ఉన్నటువంటి దొన్నెలకి దొన్నెలు ఉన్నటువంటి ఈ మధువుని ఆ దొన్నెలు తీసి పగలగొట్టి గడగడగడ తాగడం మొదలుపెట్టారు. ఇంతంత బుట్టలు ఉన్నాయట, ఆ బుట్ట నిండా ఉన్న ఆ మధువు తేనె వంటిది, సార వంటిది కూడా. ఆ చటుకు తాగడం నలిపి అవతల పారేయట. అదేమిటండి, ఎన్ని బుట్టలు తాగారో లెక్కలేదు, టన్నులు గిడలు తాగేశారన్నమాట. పెద్ద పెద్ద గంపలతో తాగిపారేయడం మొదలెట్టారు. ఈ తాగడంతో మత్తెక్కిపోయింది వీళ్ళకి, బ్రహ్మానందం కలిగింది. ఈ ఆనందం తట్టుకోలేక ఇక నృత్యాలు మొదలుపెట్టారు. ప్రవృత్యంత నృత్యంత అంటే సరిపోతుంది, అంటే డ్యాన్స్ చేస్తున్నారని. కానీ ప్రవృత్యంత అంటే విపరీతంగా నృత్యం చేయడం మొదలుపెట్టారు. రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ పైకి ఎగిరిపోయి కాళ్ళు పైకెత్తి అటు ఇటు ఎగిరి గంతులుస్తూ ఉంటారే, ఈ ఆట కావాలో పాట కావాలో వాళ్ళంతా ఇదే బ్రాండ్. ఈ మైకుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం బాగుతారో ఏం చేస్తూ ఉంటారో తెలియదు. బెత్తడి గొట్లు కట్టుకుని పిచ్చి వేషాలు వేయడానికి గల కారణం లోపల ఇది కూడా ఉంటుంది, కొంత పని చేస్తూ ఉంటుంది రండి అని నేను అలా ఎవడో తెలుసున్నటువంటి ఇలాంటి కెమెరామాన్ చెప్పాడు. ఆయన చెప్పిందని నేను చెప్పాను, నాకు తప్పు లేదు, వాళ్ళదే తప్పు. ఇప్పుడు వీళ్ళు తాగిన వెహికల్లో గాయంతి కేచిత్ ప్రణవంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. కొంతమంది తాగిన వెహికల్లో గాయంతి పాటలు మొదలెట్టారనమాట. ఏం పాటలు వాడు ఇష్టం అనమాట. ఏ డ్రామా ఆర్టిస్ట్ అయిపోయారు వీడు కూడా. చెల్లి ఓ చెల్లకో అనేవాడు ఒకడు, పక్క వాడికి వెళ్ళేవాడు ఒకడు. ఒకడు పాడుతూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తున్నట్టు ఒకడు, భలే పాడేవరు అని దండం పెడుతున్నాడు. పాడేవాడు ఎందుకు పాడాడో తెలియదు, ఎందుకు దండం పెడుతున్నాడో తెలియదు. ఒకడు నమస్కారం, ఒకడు పాట, ఒకడు నృత్యంతికే చిత్ డ్యాన్స్ చేయడం మొదలెట్టాడు. బాగుండదు కానీ, లేదా నేను బాగా చేయగలను. ప్రహసంతికే చిత్ కొంతమంది తెగ నవ్వుతున్నారు, ఇక నవ్వడం నవ్విన వాడు నవ్వినట్టే నవ్వుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు. ఒకడొచ్చి దండమండి దండమండి అని వాడికి ఆపాదమస్తకం నమస్కారం చేస్తున్నాడు. ఒకటి కింద పడిపోతున్నట్ట, పతంతి డామ్ డామ్ అని పడిపోతున్నాడు. ఇంకో ఓవర్డోస్ అయిందనమాట. విచదంతి కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు, ఆ తిరగడంలో తూరుతూ తిరుగుతున్నారు. ప్లవంతికే చిత్తు కొంతమంది దూకుతున్నారు కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకి. ప్రలపంతికే చిత్తు అంటే నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. తాగుడు ఎక్కువైతే ఏమవుతుందనమాట, ప్రలాపాలు వస్తాయి. అది ఏం వాగుతారో తెలియదు. నేనండి ఆ రోజుల్లో అని ఒకడో, నేను అక్కడ పని చేశాను ఇక్కడ పని చేశాను ఆ టైంలో ఇలా చేశాను అంటాడు వాడు. వాడు ఏం చేశాడు అవడికి తెలియదు. ఇక ఒక్కొక్కళ్ళు ఒకడు చేతులు పట్టుకుని కుస్తీ పొట్లు పెట్టారు కొంతమంది. ఒకడి మీద నుంచి ఒకడు దూకడం మొదలు పెట్టాడు. పరస్పరం కేచిదుపాశ్రయంతే పరస్పరం కేచిదుపాక్రమంతే పరస్పరం కేచిదుపబ్రువంతే పరస్పరం కేచిదుపారమంతే. ఒకళ్ళొకడు పట్టుకుని లాక్కుంటున్నారు, ఒకడి మీద నుంచి ఒకడికి దూకుతారు, ఒకడితో ఒకడు ఏదో వాగుతాడు. వాగేవాడు వాగుతుంటే వినకుండానే అర్థమైపోయింది అంటాడు వీడు. ఒక్కొక్కడు పక్కవాడు బుర్ర గోగుతాడు, ఒకడు తోక గోగుతాడు, తోక పట్టుకుని గిర్రును తిప్పుతాడు. ఈ డ్యాన్సులు ఇష్టవతడు చేసి పారేశాడు వాడు. కొందరు చెట్లుకి దూకారు, తల్లకిందులుగా దూకారు, అటు ఇటు దూకారు, కొమ్మలు విరిచేశారు. ఇప్పుడు ఇంకో తమాషా జరిగింది. గాయంత మన్యహ ప్రహసన్నుపైతి హసంత మన్యహ ప్రరుదన్నుపైతి రుదంత మన్యః ప్రణుదన్నుపైతి నుదంత మన్యః ప్రణదన్నుపైతి. పాడుతున్న వాళ్ళు కొందరు, ఈ పాటలు పాడుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చి పక్కన వాడు ఒకడు, నేను ట్రై చేశాను పాడటానికి కుదరలేదు అని నవ్వడం మొదలెట్టాడు. ఇప్పుడు ఈ నవ్వుతున్న వాడి దగ్గరికి ఒకడు వచ్చాడు, పాడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఒకడు నవ్వితే ఈ నవ్వేవాడి దగ్గరికి ఇంకోటి వచ్చాడు. వాడు వచ్చి అని ఏడవడం మొదలెట్టాడు. వాడు పాడితే వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వీడి రాగం అంత బాగుందన్నమాట. శివరంజన్ రాగంలో ఉంది, శివరంజని ఒకటి, కొన్ని చోట్ల అలాగే చక్రవాకం ఒకటి, భాగేశ్వరివి శోకానికి పాడతానమాట. శివరంజని రాగం పాడారంటే ఇంచుమించు ఎక్కువగా ఏడుపుకే వాడేవన్నమాట. అక్కట కన్నుగా అన్న కమ్మదాంధుడన్నయ్యి ప్రియురాలి ఇంటిలో చిక్కితి. ఇది శివరంజన్ అంటే ప్రాణమున్న మళ్ళీపోయి రాతి బొమ్మ మిగిలేనా అవునా నిజమేనా. ఇలా ఆ రోజుల్లో ఒక్కొక్క శోకానికి ఒక రాగం వాడేవారు చక్క మహానుభావులు సంగీతం అవసరం కనుక. బహుశా వీడు ఏ శివరంజని పాడాడో లేకపోతే ఇంకో చక్రవాకమో భాగేశ్వరో పాడు ఉంటాడు, దాంతో వీడు వెళ్ళి అని ఆడవడం మొదలెట్టాడు. బాగానే ఉంది. ఇక్కడికి ఏమైంది, ఒకడు పాడాడు, వాడి దగ్గరకు వచ్చి నవ్వాడు ఒకడు, నవ్వుతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు ఒకడు, ఈ ఏడ్చిన వాళ్ళ దగ్గర కొందరు వచ్చారు. వాడు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఎందుకు ఏడుస్తున్నావు, ఏడుపుమానే నీకు దండం పెడతానని దండం పెట్టాడు. ఇప్పుడు బాగుంది, ఈ దండం పెడుతున్న వాడి దగ్గరకు వచ్చేవాడు ఏం చేసేట, ఎందుకు నా నమస్కారం, ఏడ్చేవాడికి దండం పెట్టరా అని కాళ్ళు ఉచ్చుకులాగేశాడు ఒకడు, గట్టిగా అరిచాడు. ఈ విధంగా ఎవడు ఎందుకు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. చెప్పాక లోపల వేరే ప్రాణులు చేరిపోయారు పాపం. అందువల్ల వీరంతా ఆనందము మైకము వెర్రో పిచ్చో అన్నట్టుగా ప్రవర్తించారు. ఈ సమయంలో వానర వీరుడు వృద్ధుడు ఈ మొత్తం మధువనానికి కాపలాకి వస్తున్న దధిముఖుడు అనే వానరుడు వచ్చాడు, సుగ్రీవుడి మేనమామ. ఏ ఆగండి, ఈ వనములోకి ఇంతవరకు ఏ వానరుడు అడుగు పెట్టలేదు, అడుగు పెట్టి ధ్వంసం చెయ్యలేదు, ఇక్కడున్న మధువు తాగలేదు. వృక్షరథుడి కాలంలో వారి కాలంలో సుగ్రీవుడి కాలంలో ఇలా జరగలేదు, ఇప్పుడు ఇలా జరుగుతోంది, తప్పిది అన్నట్ట. అనేసరికి అంగదుడు ఏం చేశాడు, ఎవడెవరా నువ్వు, మా వాళ్ళేదో సరదాగా పార్టీ చేసుకుంటుంటే మధ్యలో డర్తి మాటలు మాట్లాడతావా అని అమాంతంగా మీదకి వచ్చి నేనే వీడి సంగతి చూస్తాను, మీ ఇష్టం తాగండి అన్నట్ట. వీళ్ళందరూ ఆనందపడిపోయి జై కుమార్ అంగద్కి అన్నారు, ఎందుకంటే తాగమన్నారు కనుక. ఆనందంతో కుమారుడికి సాధు సాధ్విధి సంహృష్ట, బ్రహ్మానందంతో వాళ్ళంతా సాధు శభాష్ అన్నారు. దాంతో చాలా కోపం వచ్చేసిందండి దధిముఖుడికి. తన సైనికులు వెంటబెట్టుకుని ఓ పెద్ద చెట్టు పీక్కొచ్చి అంగదుడిని కొట్టబోతే అంగదుడు తప్పుకొని ఆయన తాతగారు పెద్దవాడు సుగ్రీవుడికి మేనమామ అంటే వాళ్ళ నాన్నగారు వారికి కూడా మేనమామే కదా, కాబట్టి ఈయనకి ఏమవుతాడు, తాతగారు అవుతాడు, మాతామహుడు అవుతాడు, పైగా తల్లి వైపు తాతగారు ఆయన. ఆయన చూసుకోకుండా మోకాళ్లతో ఒక్క పోటు పొడిచి కింద పారవేసి దేవమార్గం ప్రదర్శిత. వారి దేవుడు ఈ మాట వింటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సాధారణంగా దేవమార్గం చూపించడం అంటే తెలివి తక్కువ కూడా అర్థం ఏం చెబుతాడో తెలుసా, ఆకాశం దేవమార్గం అలా చూడన్నట్ట. అది కాదు, దేవమార్గం అంటే మల విసర్జన మార్గం అని అర్థం. దానికి సరదా కోసం మన పెద్దలు దేవమార్గం అని పేరెట్టారు. ఇప్పుడు అందరికి వెళ్ళి తాతగారిని చావబట్టి చూపించట్టు వెళ్ళి కోతులు అలాగే చూపిస్తాయి ఇప్పుడు. ఇది నిజానికి వాడు కావాలని చేయటం కాదు, సీతాన్వేషణ జరిగింది, రావణాసుని మీద కసి ఉంది, దాంతో ఇక వెనక ముందు తోడకుండా రెచ్చిపోయారు అన్నమాట. మీరు కూడా ఈ పని చైనా బోర్డర్ దగ్గరికి వెళ్ళి చేస్తే నేను సంతోషిస్తాను. ఇక్కడ ఉన్నప్పుడు కాదు కానీ అక్కడికి వెళ్ళాక చెతకేసిపారేయండి. అసలు మీరు ఎంత గొప్ప వాళ్ళు తెలుసా, మీ బలం మీకు తెలియదు కానీ మీలో ఒక్కొక్కడు ఒక్కొక్క అంగదుడు ఒక ఆంజనేయుడు ఉన్నారు. మీ అందరికీ ఒక తోట తగిలించి దానికి నిప్పెట్టి అక్కడ వదిలేసామంటే మొత్తం చైనాకు ముప్పొచ్చి పడిపోతుంది అనమాట. మన భారతీయుల శక్తి చెబితే కానీ అర్థం కాదు. నాబోటి వాడు ప్రోత్సాహపరిచి మీరు హనుమంతుడు అంటే మీరు నిజంగా వెళ్ళే పని చేయగలరు. ఇప్పుడు కాదు కానీ ఎప్పుడో ఒకప్పుడు మన ప్రధానమంత్రి గారు పిలిపించినప్పుడు మనందరం వెళ్ళిపోదాం, నేను ముందు ఉంటాను వెనకాతలు ఉండండి. మీరు మాకు మాస్టర్ ఉండేవాడు, రేయ్ నేనేం చెబితే చేయండి నా వెంట రండి అంటే అలాగే అండి అన్నాం, అడవికి వెళ్ళిపోదాం, పులి రాగానే నేను కింద పడిపోతాను మీరు అందరూ నా మీద పడిపోండి అనేవాడు. అంటే అర్థమైంది మీకు, పులి రాగానే పడుకుంటే ఈ మీద వాడు పడుకోవాలట, పైన వాడు పులి ఎత్తుకుపోతుంది. నేను అలా అన్నాం, చైనా బోర్డర్ పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిన తర్వాత నా మీద మీరు పడక్కర్లా, నేనే ముందు వాళ్ళ మీద పడతాను. నన్ను ఎవరు ఏం చేయగలరండి, నన్ను రాముడు రక్షిస్తూ ఉండగా ఈ రామాయణం రక్షిస్తూ ఉంటే ఇంతమంది ఇలాంటి భక్తులు రక్షిస్తూ ఉంటే నాకు మన దేశం అంటే భక్తి. ఈ దేశంలో ఉన్న పౌరులందరూ బాగుండాలని కోరుకుంటారు. లోకాహ సమస్తాహ సుఖినో భవంతుని కోరుకునేవాళ్ళం. ఎప్పుడు ఎవరి మీద ద్వేషం ఉండదు. ఎటొచ్చి ఈ దేశమునకు ద్రోహం చేస్తున్న పాపాత్ములు ఉంటారే, దేశద్రోహులు అంటే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. నేను అందుకే మా ఆడిటర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎంత వస్తే అంత ఇన్కమ్ ట్యాక్స్ మొహమాట లేకుండా కట్టండి, ఎక్కడ మనం రవ్వంతా కూడా ఫ్రాడ్ చేయడానికి వీలు లేదండి అంటాను. పాప ఆయన అలాగే చేస్తారు. ఏమిటి సాధించేది, నేను ఒక 10 రూపాయలు ట్యాక్స్ ఎగ్గొట్టారు అనుకోండి, నా దేశానికి నేను ద్రోహం చేసినట్టు అవుతుంది, పోనీ నాకు 1 లక్ష రూపాయలు మిగిలాయి. ఈ 1 లక్ష రూపాయలతో ఎంతకాలం సుఖపడతాం, ఇవాడకపోతే రేపైనా పోయేదే, పోయినప్పుడు ఇందులో ఏది రాదు, నా ఉప్పలో నా ఇల్లు, ఏ ఇల్లు వస్తుందని కూడా నీ ఉప్పలు రాదు. ఎంతమంది గురువు గారు మీకు ప్రాణం ఇస్తామంటారు, ప్రాణం ఇవ్వక్కర్లా, నేను పోయినప్పుడు నాతో ఒక్కడు రాగలడా, రాలేడు, ఎవడు రాడు, మన శరీరమే రాదు. కాబట్టి మన శరీరం ఉన్నంతకాలం లోకశ్రేయస్సుకు ఉపయోగపడాలి, మన దేశ రక్షణకు ఉపయోగపడాలి. దేశం మీద భక్తి లేని వాడు ఎంత గొప్ప పండితుడైనా, వాడు ఎన్ని పురాణములు చెప్పినా ఎన్ని పూజలు చేసినా వాడు వేస్ట్ ఫిల్ నా దృష్టిలో. కాబట్టి ఈ దేశంలో ఉన్నంతకాలం ఈ దేశం యొక్క బాగు కోరుకోవాలి. దేశం అంటే ఏమిటి? మనమే కదా, పౌరులం కదా. ఈ గురదాడు ఎంత బాగా చెప్పాడండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అది తెలుసుకోవాలి మనం. దానికోసం ఈ పురాణం చెబుతున్నాం తప్ప, ఏదో మనం ఇంత అన్నం తినేసి చప్పట్లు కొట్టేసి పురాణం వినేసి ఏదో పులిహార తినేసిపోతే ఉపయోగమే ఏమి లేదు. అందువల్ల ఇప్పుడు ఈ మహానుభావులు విజృంభించి దధిముఖుణ్ణి తన్ని పారేశాడే. దధిముఖుడి శరీరం అంతా ముక్కలు ముక్కలు అయిపోయింది. అయ్యో, ఇతడు పూజ్యుడిని కూడా ఆలోచించలేదు. అందుకే ఏమన్నారు, మదాంధశ్చ, ఎంత గొప్పవాడైనా అవ్వచ్చుగాక, ఎవరు అంగదుడు, కానీ ఇప్పుడు మదాంధుడు అయిపోయాడు, తాగిన వైఖల్లో ఉన్నాడు. తాగుడు ఎంత గొప్పవాడైనా పాడు చేస్తుందని దానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. ఇది మనం ఆదర్శంగా తీసుకోమని కాదు. ఇక్కడ వాళ్ళేదో ఉత్సాహంతో చేశారు, అది ఎంత గొప్పవాడు చేసినా తప్పు తప్పే అని పురాణమే చెప్పింది. అందుకే ఇక్కడ అంగదుడికి మదాంధుడు, మత్తెక్కి మూర్ఖుడైపోయాట, గుడ్డివాడైపోయాట. అందుకే తాతగారిని తన్ని కింద పారవేశాడు. ఆయన లేచి ఈ అంగదుడు సంగతి చూస్తాను, రే వాళ్ళు ఇష్టమవుతాడు తాగనివ్వండిరా, వనం తగలబెట్టనివ్వండిరా, నేను ఈ క్షణం మీద సుగ్రీవుడి దగ్గరికి పెడతాను, తప్పంతా ఈ అంగదుడిది అని అంగదుడి మీద రెచ్చగొట్టి ఆయనకి కోపం తెప్పిస్తాను. ఇది చిన్నపిల్లల తత్వం. చిన్నపిల్లలు ఏం చేస్తారు అనమాట, నీ సంగతి మెట్టడానికి చెప్పేస్తా అంటాడే అలాగనమాట. నేను ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం తప్పంతా అంగదుడిదని చెబుతాను, ఆయన ఈ అంగదుడికి శిక్ష వేస్తాడు అని రివ్వుల ఆకాశానికి ఎగిరాడు. ఆ సమయంలో ఋష్యమోక పర్వతం మీద రామలక్ష్మణులు ఒక పక్కన కూర్చుని ఉన్నారు, అక్కడ సుగ్రీవుడు పక్కన కూర్చున్నాడు. సందేహం లేదు, సీత కనబడుతుంది, హనుమంతుడు చూస్తాడు అని నచ్చ చెబుతున్నాడు రాముడికి. సరిగ్గా ఆ సమయంలో దధిముఖుడు రివ్వులు వచ్చి సుగ్రీవుడు కాళ్ళ మీద పడిపోయాడు. ఇదేమిటి, దీనవదనుడివి నా కాళ్ళ మీద పడతావు, నువ్వు పెద్దవాడివి అంటే పెద్దవాడినైనా నేను నీ దగ్గర ఉద్యోగిని, అందుకని నీ కాళ్ళకి నమస్కరిస్తున్నాను అనగా, లే నీకేం కావాలో కోరుకో, అభయం ఇస్తున్నాను, ఎందుకు ఇలాగా దిగాలు పడ్డావు, నీ ఒళ్ళంతా పగిలి నెత్తురు కారుతోంది ఏమిటనగా, మహారాజా కష్టం వచ్చింది కనుక నేను ఏడుస్తూ నీ కాళ్ళు పట్టుకున్నాను, నీ పరిపాలన ఇలా ఉంది, దెప్పారనుకోకుండా అసలు విషయం విను, నీ తండ్రి వృక్షరథుడి కాలంలో ఏ వానరుడైనా మధువనం కేసి కన్నెత్తి చూచాడా? పోని మీ అన్నయ్య వాలి పరిపాలనా కాలంలో కూడా ఎవడైనా వనం కేసి కన్నెత్తి చూచాడా? అటువంటిది ఇవాళ నీ పరిపాలన అంటే అందరికీ లోపైపోయింది. మీ నాన్నని లెక్క చేశారు, మీ అన్నయ్యను లెక్క చేశారు, నిన్ను లెక్క చేయటం లేదు. దక్షిణం దిక్కుకి వేసి వెళ్ళినటువంటి హనుమంతుడు అంగదుడు మొదలైన వాళ్ళంతా వచ్చి మధువనంలో పడి తాగి చెట్లు విరగొట్టి ధ్వంసం చేసేస్తున్నారు. మొత్తం మధువనం అంతా పాడైపోయింది. ఈ తప్పంతా అంగదుడిదే, సర్వం చేయి అంగదే దోషం అన్నాడు ఆయన. మొత్తం అంగదుడిదే తప్పు, నువ్వు తక్షణం వాళ్ళని శిక్షించకపోతే రక్షకులమైన మేము ఏమీ చెయ్యలేము అనగా చిరునవ్వు నవ్వాడు సుగ్రీవుడు. ఈయనేమో ఇంత కష్టపడిపోయి కంప్లైంట్ ఇస్తే అల్పా విని ఏం చేస్తాడో అనుకుంటూ ఉంటే ఆయన నవ్వాడు, ఇంతేనా అన్నట్ట. అంటే ఈ కంప్లైంట్ ఇచ్చినవాడు తుస్సు అన్నట్టుగా గాలి తీసినట్టు అయిపోయాడు బాబు. వెంటనే లక్ష్మణుడు, ఏమిటిది ఈయన ఎందుకు ఇలా అరుస్తున్నాడు, నాకు ఈ లాంగ్వేజ్ అర్థం కాదు, నాకు సంస్కృతం తప్ప మీ వానరుల యొక్క లాంగ్వేజ్ తెలియదు కదా అన్నాడు పాపం. పాపం లక్ష్మణుడికి కోతుల భాష ఇంకా తెలియదు. అందుకని ఏమిటిది అని అడిగితే, ఇతడు మా మధువనానికి పరిపాలకుడు కాపలవాడు, మన అంగదాదులు హనుమంతుడు వచ్చారట, మా మధువనంలో పడ్డారట, తాగి తందనాలాడి వనం ధ్వంసం చేస్తున్నారట, అది చెప్పడానికి వచ్చాడనగాని అలాగా ఎందుకు చేస్తుంటాడన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణ, ఇంక ఇందులో మనం సందేహించేదేమున్నది, అందుకే నేను ఇంత చిరునవ్వుతో మాట్లాడుతున్నాను. నేనిచ్చిన గడువు దాటి రావడానికి వానరులకు ధైర్యం సరిపోదు, గడువు దాటి వచ్చారంటే సీతను చూచే వస్తారు, పైగా సీతను చూడకుండా గడువు దాటి వచ్చిన వాళ్ళు బిక్కుబిక్కుమని రాకుండా మధువనంలో దూకి జలసా చేసుకుంటున్నారంటేనే అర్థమైపోయింది సీతను వాళ్ళు చూసి వచ్చారు. ఆనందంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి పళ్ళు తింటున్నారంటే, హాయిగా మధువు తాగుతున్నారంటే వాళ్ళు పని చేసి వచ్చారు. పని చేయకుండా అభివృద్ధి చేస్తారండి, పని జరగనప్పుడు ఎప్పుడు కూడా దిగాలు పడిపోతారు, చాలా బాధపడిపోతారు. ఈ పని అయ్యింది, కారణం చెప్పనా, జాంబవంతుడు బుద్ధిమంతుడు వాళ్లతో ఉన్నాడు, కుమారుడు అంగదుడు నాయకుడు, ఈ అందరికంటే మహాబలశాలి అయిన బుద్ధిమంతుడైన హనుమంతుడు అధిష్టాన దేవత. అటువంటప్పుడు నతస్య గతిరన్యత, సీతని చూడకుండా వేరే పని వాళ్ళు చేస్తారా? సీతాన్వేషణ చేసిన తర్వాతే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇది ఇంకెవరి చేత కాదు, నచాన్యేన హనుమత, సీత చూడబడింది కేవలం హనుమంతుని చేతనే. అనగానే ఇప్పుడు రాముడికి ఆనందం కలిగింది, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాళ్ళని ఇక్కడికి పిలిపించన్నాడు. ఇప్పుడు సుగ్రీవుడు వనపాలుడి కేసి తిరిగి, దధిముఖ నువ్వు వెనక్కి వెళ్ళి అంగదుడికి వాళ్ళకి వినయంగా నమస్కరించి, రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, వెంటనే రమ్మని చెప్పు, సుగ్రీవాజ్ఞ అని చెప్పన్నట. పాపం దధిముఖుడు ఏదో శిక్ష దొరుకుతుందేమో వాళ్ళకి అనుకుంటే, వాళ్ళకి నమస్కరించి వినయంగా ఎక్కడికి తీసుకురమని చెప్పగానే మీరు ఏనాటికైనా ఒకటే అనుకున్నాడు పాపం. మహారాజు గారు చెప్పాక కాదంటానా అని వెంటనే ఈయన కూడా పార్టీ మార్చేశాడు, ప్లేట్ విరాయించాడు, రిమ్మున ఎగిరాడు, మహావేగంగా వచ్చి అంగదుడికి నమస్కరించాడు. ఆ సమయానికి వానరులు ఎలా ఉన్నారో తెలిసిన, సరిగ్గా దధిముఖుడు మధువనంలో ప్రవేశించే నాటికి బాగా తాగి ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు రెస్ట్లో కూర్చున్నారు. ఇలా గడ్డాల కింద చేతులు పెట్టు కూర్చుని, ఇంకా పూర్తయింది వాళ్ళు చేయవలసిన పని. కొంచెం కొసమిరిపోయినండి ఇక్కడ. వెమదాన్ ఉత్తితాన్ సర్వాన్ మేహమానాన్ మధుదకం, తెగ తాగిన వీళ్ళంతా ఈ దధిముఖుడు వెళ్ళే సమయానికి తాగినటువంటి మధు అంతా మూత్ర రూపంలో విసర్జించేశారట. బాగా మూత్ర విసర్జన చేయటం వల్ల మత్తు దిగిపోయిందని రాశారు వాల్మీకి మహర్షి. నాకు చాలా కాలం ఇది ఒక అనుమానంగా ఉండేది, ఈ తెగ తాగడం ఏమిటి, ఈ మధుదకం విడిచిపెట్టడం ఏమిటి, విడిచిపెడితే కొంత మత్తు తగ్గి వాళ్ళు హుషారుగా ఉండడం ఏమిటి అని నాకు అనుమానం వచ్చింది. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆయన నా వెంటబడ్డాడు, ఏమిట్రా బాబు అంటే ఆ రోజుల్లో ఇంత వాహనాలు ఎక్కడ ఉన్నాయండి, కారులు లేని రోజులు, ఏదో చిన్న బైకు, సైకిల్ మీద కూడా వెళ్ళి ఉపన్యాసాలు చెప్పిన రోజులు ఉన్నాయి మొదట్లో. ఆ రోజుల్లో మీకు తెలియదేముంది, సొంత కారులు చాలా తక్కువ ముందుకుంటే వరుదుగా. ఏం బాబు వెంట వస్తున్నామంటే, గురువు గారండి నేను మీ పార్టీలో చేరదాం అనుకుంటున్నానండి అన్నాడు. నా పార్టీ ఏమిటంటే అసలు విషయం చెప్పాడు, నేను ఆ మధ్యదాకా తెగ తాగేవాడినండి, సుందరకాండ విన్నాక తాగుడు మైకం విడిచిపెట్టి మీతో పాటు పురాణాలు వింటూ తిరగాలని అనుకున్నానండి. ఇందాక మీరు చెప్పారు సుందరకాండం 64వ సర్గంలోనే, అది కరెక్ట్ అండి. తెగ తాగిన తర్వాత మేము 4-5 సార్లు బాత్రూమ్కి వెళ్ళొస్తే మా మత్తు దిగుతుందండి. అసలు వాల్మీకి మహర్షి ఎంత గొప్ప విషయం ఎలా రాశాడండి, పురాణాల్లో లేనిది లేదు కదా, జై వాల్మీకి అన్నాడు ఆయన. అయినా నేను మీకు చెప్పేది ఏముంది, మహానుభావులు ఇందులో గురువృద్ధ బాంధవులు కొందరు ఉండకపోరు కదా అని నేనల్లా. ఆ తర్వాత ఏదో నా మనసులో అనిపించింది అనుకోండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అప్పుడు నాకు విషయం అర్థమయ్యింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అలాగే అలా విసర్జించి హాయిగా కూర్చున్నాక ఈయన దగ్గర నుంచి ముందు అంగదుడికి నమస్కరించి, అంగదా నన్ను క్షమించు, నేను పొరపాటున మీరు మధుపానం చేస్తూ ఉంటే ఈ వనం పాడు చేస్తూ ఉంటే అడ్డుకున్నాను, ఇది చాలా పెద్ద పొరపాటే. ఎందుకని, యువరాజస్త్వం ఈశశ్చ, నువ్వు యువరాజువి, అంటే సుగ్రీవుడి తర్వాత నువ్వే ఇన్ఛార్జి రాజువి, సుగ్రీవుడి తర్వాత పూర్తిగా అలాగో రాజువి అవుతావు. నీ వనములో నువ్వు ప్రవేశించి నీ మధువు తాగుతూ ఉంటే నేను అడ్డుకోవడం తప్పే కదా, చాలా పొరపాటే చేశాను, అయ్యింది ఏదో అయ్యింది, నన్ను క్షమించు. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ వారంతా మధువనం ధ్వంసం చేస్తున్నట్టు సుగ్రీవుడికి రాముడికి చెప్పాను, రామసుగ్రీవులు మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మన్నారు, తర్వాత మీ ఇష్టం అన్నాడు ఆయన. ఇప్పుడు అంగదుడు విషయం తెలిసిపోయిందని అర్థమైపోయింది. సుగ్రీవుడికి రామునికి లక్ష్మణునికి తాము వచ్చిన విషయం తెలిసిందనే విషయం తెలిసాక కొంత మత్తు దిగింది కనుక పెద్ద ఆయనకి నమస్కరించి, నేను పొరపాటే చేశాను తాతయ్య, నువ్వు అడ్డం కొట్టావనుకో, నేను నిన్ను కొట్టకూడదు కదా, కొట్టాను క్షమించన్నారు, పరస్పరం ఒకరినొకరు చేతులు కలుపుకున్నారు, అక్కడికి ఆ గొడవ వదిలిపోయింది. వానరులారా, మనం వచ్చిన వార్త సుగ్రీవ రామలక్ష్మణులకు తెలిసింది, ఇక మనం వసలకూడదు, ఇక్కడ ఆలస్యం చేయకూడదు, ఏం చేద్దాం, రాముడి దగ్గరికి వెడదామా, ఇంకా మీకు విశ్రాంతి కావాలా, మీరు ఎలా చెబితే అలా చేస్తాను, నేను రాజుని కదా అని ఆజ్ఞాపించనన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఆనందపడిపోయి అధికారం చేతిలో ఉండి కూడా ప్రజలారా మీదే కర్తవ్యం అని ఎంతమంది చెబుతారు, నీ వంటి రాజు దొరకడం మా అదృష్టం కాబట్టి నువ్వు ఎలా చెబితే అలా చేస్తామన్నారు వాళ్ళంతా. ఇది కూడా టెక్నిక్, వాళ్ళ చేత పని చేయించుకోవడం కూడా ఒక టెక్నిక్ అనమాట. మీరు చెప్పినట్టు చేస్తారంటే వాళ్ళు ఏమంటారు, నీ మాటే వింటామంటారు. అంతేగాని ఆజ్ఞాపిస్తున్నాను చెయ్యండి అంటే ఎప్పుడో ఒకప్పుడు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కాబట్టి ఇవన్నీ పరిపాలనలో కొన్ని తెలివైన లక్షణాలు. అందరూ కలిసి ఆకాశానికి ఎగిరారు, మహావేగంగా ఎగిరారు. ఈలోపు అక్కడ సుగ్రీవుడు రాముడి పక్కన కూర్చుని, రామచంద్ర ప్రభో సందేహము లేదు, హనుమంతుడు సీతను చూచే వస్తున్నాడు. నా చేత హనుమంతుడు చూచాడనేది ఖాయం, నాకు తెలుసు, నా మనసు చెబుతున్నది, లేకపోతే హనుమదాదులు ఇంత ఉత్సాహంగా రారు అని చెబుతూ ఉండగానే ఆకాశంలో కిలకిల శబ్దాలు వచ్చాయి. మొత్తం వానరులంతా ఢామ్ అనే శబ్దంతో కిందకి దిగారు, హనుమంతుడిని ముందుకు తోశారు వాళ్ళు. హనుమంతుడు రామునికి వినయంగా నమస్కరించాడు, సంక్షేపంగా ఏమని చెప్పాడు చూచాను సీతను అన్నాడు. రావణాంతఃపురంలో సీత కనబడడం తాను ఎగరడం అన్నీ చెప్పాడు. లంకలో సీత నానాయాతన పడిపోతోంది, దుఃఖిస్తూ ఉన్నది, రామారామా అని నిన్నే తలుచుకుంటున్నది, ఒక్కే జడ ధరించి ఉన్నది. ఏకవేణి ధరాధీన త్వయి చింత పరాయణ, ఒక జడ ధరించి నేల మీదే పడుకుని, కటిక నేల మీద పడుకుని రామా రామా అని నిరంతరం నిన్ను తలుచుకుని శోకిస్తున్నది. నేను చెయ్యవలసిన కొన్ని పనులు చేశాను, రావణుణ్ణి కూడా హెచ్చరించాను, సీతని రామునికి ఇస్తే బాగుపడతావని కూడా చెప్పాను, కానీ ఆ మూర్ఖుడు వినలేదు. ఇంతవరకు చెప్పాడు కానీ లంకను తగలబెట్టాడు చెప్పలేదండి. అవి అన్నీ చెప్పకూడదు, రాజుగారి దగ్గర కొన్ని విషయాలు దాచాలి, అందుకని లంకను తగలబెట్టాను అండి అనే ఒక్క విషయం మాత్రం పూర్తిగా చెప్పకుండా కొంచెం టెక్నిక్ వహించాడు. ఈ విషయం వానరులకి చెప్పాడు, కానీ రాముడి దగ్గర ఏమో రాముడు ఏమంటాడో అని చెప్పవలసినవి చెప్పి చెప్పకూడదు ఆపేట, అది కూడా ఔచిత్యం అంటారు. ఆ తర్వాత మణి చూడమని ఇచ్చింది కదా సీతాదేవి, ఆ మణిని తీశాడు. ఇప్పుడు ఇదిగో ఈ మణి సీతాదేవి నీకు ఆనమాలుగా ఇచ్చింది అని చేతిలో పెట్టాడు. ఆ క్షణంలో రాముడు పొందిన ఆనందం అంతా ఇంత కదట. ఆ మణిని కంటికి అద్దుకుని హృదయానికి పెట్టుకుని ప్రరురోదస లక్ష్మణ, లక్ష్మణునితో పాటు రాముడు కొంతసేపు దుఃఖించాడు. ఈ మణిని చూడగానే సీత, జనక మహారాజు అందరూ గుర్తుకొస్తున్నారు. ఆహా, సందేహం లేకుండా సీతాదేవి నిన్ను నమ్మింది కాబట్టి ఈ మణి ఇచ్చింది నాయన. ఇంకా సీత ఏమన్నది తనివి తీరడం లేదు చెప్పమనగా, నువ్వు కాకి మీదకి బ్రహ్మాస్త్రం వేసిన విషయం చెప్పింది, ఒకసారి ఆవిడికి తిలకం చెదిరిపోతే నువ్వు రాయి అరగదీసి ఆ మనస్సెల నుంచి తిలకం తీసి ఆవిడికి బొట్టు పెట్టిన విషయం చెప్పింది. నాకు రావణుడు ఇంకా 2 నెలలే గడువు మిగిల్చాడు, ఇప్పటికే 10 నెలలు గడిచాయి, ఇంక 2 నెలలు మిగిలింది, ఈ 2 నెలల్లోపు రాముడు రాకపోతే నా ప్రాణం పోతుందని నీకు చెప్పమన్నది. ఆమె తింటున్నా తిరుగుతున్నా సర్వకాల సర్వావస్థల్లో రాముడిని తలుచుకునే వ్రతం కలిగినది. అటువంటిది ఇప్పుడు నీకు దూరమై లంకానగరంలో ఆహారం కూడా విడిచిపెట్టి రామా రామా అంటూ నీ నామమే ఆహారంగా బతుకుతున్నది అని చెప్పగానే ఆయన ఆనందపడిపోయి, ఇంత మహోపకారం చేసిన నీకు నేనేం చేయగలను. ఆంజనేయ, నీవు నా ప్రాణం నిలబెట్టావు, నా తండ్రి వంటి వాడివి, భయంకరమైన దుఃఖం అనే సముద్రం నుంచి ఉద్ధరించావు. నీవు తప్ప ఈ ప్రపంచంలో మరొకడెవడూ ఇంత గొప్ప పని చెయ్యలేడు. ఇలారా అని దగ్గరికి పిలుచుకొని గాఢంగా కౌగులించుకొని, ఇదే నీ కానుక అన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఎంతకంటే కానుక ఏమవుతుందండి, ఎంత సొమ్ము ఇస్తే ఎన్ని పదవులు ఇస్తే ఈ కానుకకి సాటి అవుతాయి. రామచంద్ర ప్రభు శరీరమే పరమ పవిత్రం, శ్రీమన్నారాయణుడు ఆయన ధర్మస్వరూపుడు. ఆయన గాఢంగా కౌగిలించుకొని హనుమంతుడిని అభినందించాడు. హనుమంతుడు త్వరలో సీత అన్వేషణ కోసం మీ ఇద్దరు అన్నదమ్ములిద్దరూ వస్తారు అని సీతకి నచ్చ చెప్పానన్న మాట వినగానే ఆయన పొంగిపోయాడు. ఇక్కడతో మనకి సుందరకాండం పూర్తవుతుంది. అంటే జీవాత్మ అయిన సీతని వెతకడం, ఆమెకు ధైర్యం చెప్పడం, పరమాత్మ దగ్గరికి రావడం, ఫలానా జీవుడు నీ కోసం దుఃఖిస్తున్నాడని చెప్పడం, తద్వారా రాముడి కర్తవ్యం రాముడికి తెలియజేయడం, ఈ విధంగా సీతారాముల్ని కలపడం అనేది వార్త ద్వారా కలపడం అయిపోయింది. ఇంత మహాకార్యక్రమం అంతా సుందరకాండంలో ఉన్నది. ఇది అత్యంత పవిత్రమైనది. రామాయణం అంతా ఒక ఎత్తు, కేవలం సుందరకాండం ఒకటి ఒక ఎత్తు. దీని గురించి చాలా పర్యాయాలు మీకు చెప్పాను. దీనితో సాటి వచ్చేటటువంటి గ్రంథం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ సుందరకాండం భక్తి శ్రద్ధలతో ఎదురుగుండా ఉండి, అలాగే యూట్యూబ్లో పరోక్షంగాను కొందరు విన్నారు. అక్కడ కూడా పరోక్షం అనడానికి లేదు, ప్రత్యక్షంగా నన్ను చూస్తూనే ఉన్నారు. ఆడియో మాత్రమే వినేవాళ్ళు పరోక్షంగా విన్నట్టు అనమాట. వారందరికీ సందేహము లేకుండా సకల శుభములు కలుగుతాయి. మీ అందరికీ సకల శుభములు కలుగుగాక.